ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
చెనుకబుల శ్రోతులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థుల చేనుకబుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రబీ కాలంలో ఆరుతడి పంటలుగా వేరుశనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు మొదలగు పంటలను సాగు చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైనది వేరుశనగ పంట. దీనిని రైతులు బోరుబావుల క్రింద, చెరువుల క్రింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కావున ఈనాటి చేనుకబుర్ల కార్యక్రమంలో రబీ వేరుశనగ పంటలో ఆశించే పురుగులు, తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. రబీ వేరుశనగ సస్యరక్షణ తెలియజేయడానికి మనతో ఉన్నారు శాస్త్రవేత్త గారు, డాక్టర్ మహేష్. నమస్కారం మహేష్ గారు.
నమస్కారం అండి.
రబీలో వేరుశనగ సాగుల సస్యరక్షణ పద్ధతులేంటో మా రైతులకు కాస్త వివరిస్తారా?
తప్పకుండా పల్లవి గారు.
సార్, మరి ఈ పాటికి మా రైతులు పంట వేసేసి ఉంటారు, కానీ ఈ సమయంలో వేరుశనగను ఆశించే కీటకాలు, తెగుళ్ల నుంచి పంటను ఎలా రక్షించుకోవాలో మా రైతులకు తెలియజేస్తారా?
తప్పకుండా పల్లవి గారు.
సార్, మా రైతులు వేరుశనగలో మొదటగా చూసేది ఆకుమడత పురుగు. దాని తీవ్రత కూడా విత్తిన 15 రోజుల నుండి బాగా ఆశిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి దానిని సమర్థవంతంగా నివారించే మార్గాలేంటో మా రైతులకు కాస్త చెప్తారా?
సరే పల్లవి గారు, మీరు చెప్పినట్లుగానే ఇది విత్తిన 15 రోజుల నుండి చాలా ఉద్ధృతంగా కనిపిస్తూ ఉంటుందండి. దాన్ని నివారించడానికి గాను అంతర పంటగా జొన్న లేక సజ్జను 7 సార్లు వేరుశనగ పంట తర్వాత ఒకసారి జొన్న లేక సజ్జ ఉండే విధంగా మనం అంతర పంట వేయాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సోయా చుక్కుడు వేసిన తర్వాత వేరుశనగ పంట వేయరాదు.
సార్, మరి ఈ పురుగు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఏ విధంగా నివారించాలి?
పల్లవి గారు, ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎసఫేట్ 300 గ్రాములు మందును 200 లీటర్ల నీటిని కలిపి ఎకరాకి స్ప్రే చేసుకోవాలి.
సార్, వేరుశనగలో ఆకుముడత తర్వాత అధికంగా గమనించే పురుగు పొగాక లద్దె పురుగు. దానిని మనం పొలంలో ఏ విధంగా గమనించవచ్చు? దాని నివారణ పద్ధతులు ఏమిటో కాస్త చెప్తారా?
పల్లవి గారు, మనం గమనించినట్టయితే మనం వేరుశనగ పంటలో పొగాక లద్దె పురుగు లేత గోధుమ రంగులో ఉండి ఆకు పైన మరియు ఆకు అడుగు భాగాన గుంపులుగా గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకు పైన పత్రహారితాన్ని గోకి తినేసి తర్వాత ఆకుని మొత్తం జల్లెడగా మార్చేస్తుంది. ఈ విధంగా మనం పొలంలో పొగాకు లద్దె పురుగును గమనించవచ్చు.
అలా పురుగు తీవ్రత ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి?
మనము ఈ పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా నివారించాలంటే మనము వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలండి. అలాగే మన రైతులు నత్రజనిని ఎక్కువగా వాడుతుంటారు, అలా కాకుండా నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకుండా చూసుకోవాలి.
సార్, మరి పురుగు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే ఎలా నివారించాలి?
పురుగు తీవ్రత మరీ ఎక్కువగా ఉందనుకోండి, మనం క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేక మొనకోటఫాస్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయండి.
వీటితో కాకుండా ఇంకేమైనా నివారణ పద్ధతులు ఉన్నాయంటారా సార్?
ఎందుకు లేవు పల్లవి గారు, మనం ఈ కెమికల్స్ స్ప్రేసే కాకుండా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా నివారించుకోవచ్చండి. ఈ లద్దె పురుగు నివారించడానికి గాను లింగాకృష్ణ బుట్టల ద్వారా తల్లి పురుగు ఉధృతిని గమనించి టిలినోమోనస్ రీమస్ అనే గుడ్ల పరాణజీవి మనకు లభ్యమవుతుందండి. దీన్ని 50,000 ఒక ఎకరాకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. అంతేకాకుండా మనకు 100 పురుగుల ద్వారా వచ్చిన NPV ద్రావణాన్ని ఒక ఎకరానికి సాయంకాలంలో స్ప్రే చేసుకోవాలండి.
మహేష్ గారు, మరి వీడితో పాటు మనం వేరుశనగ కాయ తొలచు పురుగు కూడా గమనిస్తూ ఉంటాం, మరి వాటి నివారణ ఏ విధంగా చేయవచ్చు అంటారు?
దీని నివారణకు మనము కాయల్లో గాని విత్తనాల్లో గాని ముఖ్యంగా తేమ శాతం 9కి మించి ఉండరాదండి. అలాగే కిలో కాయకు మనం 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగ నూనెని కలిపినచో దాదాపు మనకు 5 నెలల వరకు కాయ తొలచు పురుగు నుండి వేరుశనగ కాపాడుకోవచ్చండి. అలాగే మనం గోధుమ గోడలపైన కాయ సంచుల మీద మలాథియన్ మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ కాయ తొలచు పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు.
సార్, మనం ఇప్పటి వరకు పంట నాశించే పురుగుల గురించి, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. మరి అలాగే వేరుశనగలు ఆశించే తెగుళ్ల గురించి మా రైతులకు కాస్త తెలియజేస్తారా?
తప్పకుండా అండి. మనం గమనించినట్లయితే అధికంగా ఆశించే తెగులు తిక్క ఆకుమచ్చ తెగులు. పంట వేసిన 30 రోజుల నుండి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణ గాను తెగులను తట్టుకునే రకాలైనటువంటి వేమన, కదిరి 9, అభయ అనే ఈ తట్టుకునే రకాలు మనకు లభ్యమైతూ ఉంటాయి. వీటిని మనం సాగు చేసుకోవాలి. అలాగే తెగులు కనిపించిన వెంటనే మనం ఏం చేయాలంటే ఎకరాకి మాంకోజెబ్ 400 గ్రాములు మరియు కార్బెండజిమ్ 200 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములు లేదా ఎగ్జాకోనజోల్ 400 ml చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం తిక్క ఆకుమచ్చ తెగులు అనుకోమోదలో అరికట్టుకోవచ్చు.
సార్, ఈ తెగుళ్లలో చూసినట్లయితే మొదలు కుళ్ళు తెగుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ తెగుళ్ల వల్ల వచ్చే నష్టాలను, అలాగే వాటిని అరికట్టేది ఎలాగో కాస్త మా రైతులకు చెప్తారా?
ఈ తెగులు ఆశించడం వలన విత్తిన మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుందండి. 2వ దశలో మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంద్రం బీజాలతో కప్పబడి ఉంటుందండి. అలాగే తెగులు యొక్క మచ్చలు మొదట నేల మట్టంపై ఉన్న కాండం ఏదైతే ఉంటుందో దాని మీద ఏర్పడతాయండి. క్రమంగా ఈ మచ్చలు అనేటివి పై కొమ్మలకు వ్యాపిస్తాయి. ఈ కాయలపైన కూడా శిలీంద్రం ఆశించిన నల్లటి మచ్చల్ని మనకు కలగజేస్తూ ఉంటుంది. ఎదిగిన మొక్కలకు తెగులు సోకినట్లయితే మొక్కలు వడిలిపోయి ఎండిపోతూ ఉంటాయండి. అయితే మనము దీని నివారణకు గాను విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలండి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుగా వేయకూడదు. అలాగే శనగ పంటతో పంట మార్పిడి చేయాలి. తెగులు ఆశించిన వెంటనే ఎకరాకి 400 గ్రాముల మాంకోజెబ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం ఎకరాకి స్ప్రే చేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనం ఈ మొదలు కుళ్ళు లేదా ఈ కాండం కుళ్ళు ఉంది కదండి, చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనం కాండం కుళ్ళు తెగులు చూసినట్టయితే దీన్ని బూజు తెగులు లేదా బుడుమ తెగులు అని కూడా అంటారండి. ఈ తెగులు కలగజేసే శిలీంద్రం భూమి ద్వారా లేదా విత్తనం ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తెగులు పంట వేసిన తర్వాత సుమారు 50వ రోజు నుండి పంట చివరి వరకు కనిపిస్తూ ఉంటుందండి. తెగులు ఆశించడం వలన ప్రారంభం దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు వర్ణానికి మారుతాయండి. అంతేకాకుండా ఆ పసుపు వర్ణానికి మారిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోతూ ఉంటాయి. తర్వాత భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడతాయండి. ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినప్పుడు నేలపై ఉన్న మొక్క యొక్క భాగాలు మాత్రమే ఊడి వస్తాయండి, మిగతా మొత్తం నేలలో ఉండిపోతుంది. దీని నివారణను వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. అలాగే ఆకుమచ్చ తెగులు అదుపులో ఉంచినచో కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతి తగ్గుతూ ఉంటుందండి. సజ్జ, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. సేంద్రియ ఎరువులు పొలంలో వేసి కలియ దున్నుకోవాలి. అంతేకాకుండా కిలో విత్తనానికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 గ్రాము టెబుకోనజోల్ కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయండి. అలాగే ఎకరాకి మనం 200 కిలోల జిప్సం ఎరువును పూత సమయంలో వేయటం వల్ల తెగుళ్ల యొక్క తీవ్రత ఏదైతుందో అది చాలా తగ్గించవచ్చు.
సార్, మీరు మొదలు కుళ్ళు తెగుళ్ళు, కాండంకుళ్ళ తెగుళ్ల గురించి వివరించారు. కానీ వీటితో పాటు వేరుశనగలో అధికంగా ఆశించే కుంకుమ తెగుళ్ల నివారణ గురించి, మరి దాని నివారణ చర్యలు ఏమిటో మా రైతులకు కాస్త తెలియజేస్తారా?
మనం ఈ తుప్పు లేదా కుంకుమ తెగుళ్ల విషయానికి వచ్చేస్తే, ఇది ఆకుల అడుగు భాగం ఉంది కదండి, అడుగు భాగంలో ఎరుపు లేక ఇటుక రంగు ఉంటది కదండి, ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడతాయండి. ఫస్ట్ పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు ఏవైతే ఉంటాయో అవి పూల మీద తప్ప మొక్క మిగతా అన్ని భాగాల మీద కనిపిస్తాయండి. ఈ తెగులు రబీలో తీవ్రంగా ఆశిస్తుంది. దీని నివారణకు మనము ఎకరాకి 400 గ్రాముల క్లోరోతలోనిల్ లేదా 400 గ్రాముల మ్యాంకోజబ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలను తడిచే విధంగా, మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలండి.
సార్, ఇప్పుడు వైరస్ తెగుళ్ళు కూడా వేరుశనగలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, మరి ఈ వైరస్ తెగుళ్ళ గురించి వాటి నివారణ చర్యలు ఏంటో కాస్త మా రైతులకు తెలియజేస్తారా?
ఈ తెగుళ్లతో పాటు మన వైరస్ కుళ్ళు కూడా చాలా గమనిస్తూ ఉంటాం ఈ వేరుశనగలు. అయితే ఈ వేరుశనగలో 2 రకాల వైరస్లు మనకు బాగా కనిపిస్తాయండి. మొదటిది వచ్చేసి మొవ్వకుళ్ళు వైరస్ తెగులు ఒకటండి, రెండోది కాండం కుళ్ళు వైరస్ తెగులు. ఈ మొవ్వకుళ్ళు వైరస్ తెగులు యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, ఇది మొదటగా లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయండి. మొవ్వ ఎండిపోతుంది. అలాగే లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు ఎదుగుదల లేకుండా మొత్తం చిన్న గుబురులాగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆకులు అనేవి చిన్నవిగా మారి లేత ఆకు పచ్చని మచ్చలు కలిగి పాలిపోతాయండి, మొత్తం పాలిపోయి ఉంటాయి. అలాగే లేత దశలో ఆశించిన మొక్కల్లో కాయలు అనేటివి ఎక్కువ శాతం అయితే ఏర్పడవండి. ఈ విధంగా తెగులు సోకిన మొక్కల నుండి వచ్చిన వేరుశనగ కాయ మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకొని ఉంటాయండి. అలాగే మరి మనం ఈ వేరుశనగలో వచ్చే మొవ్వకుళ్ళు వైరస్ తెగులు నివారణకు గాను కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడోక్లోప్రిడ్ అనే మందులో విత్తన శుద్ధి చేసిన తర్వాత 1 గ్రామ్ టెబుకొనజోల్ లేక 3 గ్రాముల మ్యాంకోజెబ్ అనే పొడి మందుతో శుద్ధి చేసి తర్వాత విత్తుకోవాలి. వేరుశనగ సజ్జ పంటను 7 సార్లు వేరుశనగ, 1 సార్లు సజ్జను అంతర పంటగా వేయాలి. విత్తిన 20 రోజుల తర్వాత తామర పురుగుల వ్యాప్తిని అరికట్టడానికి మొనకోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేక డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 40 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు స్ప్రే చేయాలండి. ఈ విధంగా చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయండి.
సార్, ఇప్పటి వరకు చాలా వివరంగా చెప్పారు. అలాగే వేరుశనగలో కాండం కుళ్ళు తెగుళ్ల గురించి కాస్త చెబుతారా?
ఇక కాండం కుళ్ళు వైరస్ తెగుళ్ళలో లేత ఆకులపైన మరియు ఆకు ఈనలపైన నల్లటి మాడు పట్టిన మచ్చలు ఏర్పడతాయండి. తర్వాత ఈ మచ్చలు ఆకు తొడిమ నుండి కాండం పైకి విస్తరిస్తాయండి. తర్వాత దీని వలన మువ్వ ఎండిపోతుంది. 15 రోజుల లోపు వయసున్న మొక్కలను తెగులు ఆశించిన ఎడల మొక్కలు చనిపోతాయండి. 15 నుంచి 30 రోజుల పైన వయసున్న మొక్కలకు తెగులు ఆశించినట్టయితే మొక్కలు గిడసబారి చిన్న చిన్న ఆకులతో ఉండి మొక్క పొదవలే కనిపిస్తూ ఉంటుంది. ఊడలు నల్లగా మారుతాయి. అంతేకాకుండా కాయలపై మచ్చలు ఏర్పడతాయి. గింజలు కూడా రంగు మారుతాయండి. ఈ తెగులు నివారణకు వస్తే, ఈ వైరస్ వేరుశనగ లేని సమయంలో గట్లపైన ఉన్న కలుపు మొక్కలు పుప్పడిలో జీవిస్తుందండి. ఈ కలుపు మొక్కలలోని ముఖ్యంగా వయ్యారిబామ, ఉత్తరేణి, కుక్కముళ్ళు, గడ్డి చామంతి వంటి వీటి మొక్కల్లోని పుప్పడి రేణువులో ఉంటుందండి. అందువలన ఈ కలుపు మొక్కలను పూత దశకు రాకముందే నిర్మూలించాలి. అలాగే పొలం చుట్టూ దట్టంగా మేరసాలు 4 నుంచి 6 లేదా సజ్జ మొక్కజొన్న వేసుకోవాలి. అదే విధంగా దీని వలన తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పడి రేణువుల వ్యాప్తిని నిరోధించవచ్చు. అలాగే పొలంలో అంతర పంటగా 7:1 లేదా 11:1 నిష్పత్తిలో సజ్జ లేదా జొన్న లేదా మొక్కజొన్నను వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసిన తర్వాత పైన తెలిపిన ఏదైనా ఒక శిలీంద్ర నాశిని మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకి 400 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని స్ప్రే చేసుకోవాలి.
విన్నారుగా రైతన్నలు, ఇప్పటి వరకు మన శాస్త్రవేత్త చెప్పిన సూచనలు, వాటిని పాటించి రబీలో వేరుశనగ దిగుబడిని అధికంగా సాధించాలని ఆశిస్తూ మా ఈ చేనుకబుల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తిరిగి వచ్చే వారం మరింత నూతన కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ప్రపంచంలో నానాటికి నీటి కొరత ఉండనే ఉంది. ఈ నీటి కొరతను మనం వెంటనే పరిష్కరించలేం, కానీ నీటిని పొదుపు చేయవచ్చు. పొదుపు చేసి మన తర్వాతి తరం వారికి అందించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా?
ఏంటి రంగక్క, ఎక్కడికి ఇంత పొద్దునే ఉరుకుతున్నావు? ఎక్కడికక్క, జర నాకు చెప్తే నేను వస్తా కదా. పింఛనేమైనా ఇస్తున్నారా, లేదా పెళ్లికేమైనా పోతుండ్రా?
నువ్వు ఊరుకోనీలమ్మా, పెళ్లికి ఎక్కడైనా పోతే నీకు చెప్పకుండా పోతామా ఏంది? ఇదిగో మీ అన్న అల్లుడు పొద్దుననగా నీళ్ళకు పోయిడ్రు, ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఇంకా ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. నేను వెళ్తే ఇంకో బిందె నీళ్లు తేవచ్చు కదా.
అవునక్క, ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. మనప్పుడు నీళ్లు ఎక్కడ పడితే అక్కడుండేవి. ఏ చెరువులు చూసినా అవే, ఏ గుట్టలు చూసినా అవే. నీళ్ళకింత ఇబ్బంది ఎప్పుడు పడలేదక్క. సరే అక్క, ఈ నీళ్ల కష్టాలు ఎన్ని రోజులో ఏమో.
అత్తా అత్తా!
అరే సునీత, నువ్వెప్పుడు వచ్చినవే?
ఇప్పుడే వచ్చా అత్తా. అమ్మ వాళ్ళంత ఎటుపోయిడ్రు అత్తా.
గీ నీళ్ళ తిప్పలున్నాయి కదా, నీళ్లు తీసుకోవడానికి పక్క ఊరు పోయిండ్రు. ఇదిగో మీ అమ్మ అట్లా పోయింది, నువ్వు ఇట్లా వచ్చినావు. గదేందే, నువ్వు సాయంత్రం వస్తావని చెప్పింది మీ అమ్మ?
అత్తా అట్నే చెప్పిన, కానీ నా స్నేహితులు ఇట్లా వస్తానంటే నేను వాళ్లతోనే పయనం గడిపినత్తా.
ఇంకేందే సంగతులు, మీ అమ్మ నాన్న నీకోసం బాగా కష్టపడుతుండ్రే. నువ్వు బాగా చదివి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి.
అలాగే అత్తా, మంచి పేరు తెచ్చుకుంటా.
అవునే, మొన్ననే కదా సెలవులు అయినాయి, మళ్ళీ ఇప్పుడు సెలవులేందే?
ఇప్పుడు సెలవులు కాదత్తా, కాలేజీ పని మీద వచ్చినాం. మన ఊర్లోనే పని చేసి చూపియాలంట, మన ఊరు గురించి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలంట.
గట్నా ఏం చదువులో ఏందో, మన ఊర్లో ఏం సర్వే చేస్తారు బిడ్డ? ఇంతకు దేని గురించి?
అదే అత్తా, నీటి గురించి. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అని ఒక నివేదిక ఇవ్వాలంట.
నీకు తెలియందా సునీత మన నీటి కష్టాల గురించి? గీ నీళ్ల కష్టాలు ఉండబట్టే కదా మీ అమ్మ నాన్నలు పక్క ఊరికి పోయిండ్రు.
గదే అత్తా, ఇలాంటి పరిస్థితిని చూసి సర్వే చేసి కాలేజీలో ఇవ్వాలంట.
అవునే, పట్నంలోనే కదా. గదే మీ కాలేజీలో ఇంకా అక్కడ నీళ్ళ పరిస్థితి ఎట్లుందే? వాళ్ళకేం నీళ్లు పుష్కలంగా ఉండుంటాయేమో.
అయ్యో పొరపాటత్తా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఇంకా నీళ్లను కొనుక్కుంటున్నారు.
గదేందే, నీళ్లను కూడా కొనుక్కుంటున్నారా?
అత్తా, తాగే నీళ్ళ దగ్గర నుండి నిత్యావసరాలు వాడుకునేందుకు కూడా వాళ్ళు నీళ్లను కొనుక్కోవాల్సిందే. అక్కడ కూడా మనలాగే వాళ్ళు నీళ్ల కొరత బాధపడుతున్నారు.
మనమే నీళ్ళకి ఇంత బాధపడుతున్నామంటే ఇంకా వచ్చేతరం వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో.
అందుకే అత్తా, మనమే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకా వివిధ నీటిని పొదుపు చేసే పద్ధతులను కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఉంటా అత్తా, రాత్రికి మాట్లాడుకుందాం. అమ్మోళ్ళు వచ్చేసరికి కాస్త అన్నం చేస్తా, పాపం ఎప్పుడు తిన్నారో ఏమో.
సరే కోడలా.
ఏందయ్యా తలుపులు తీసిర్రు, అమ్మాయి వచ్చిందా ఏంది? ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే ఇల్లంతా కలవస్తుంది. అందుకే ఇంటికి ఆడబిడ్డ ఉండాలి అనేది. లోపలికెళ్దాం పదయ్యా, ఎప్పుడొచ్చిందో ఏమో. ఇల్లంతా ఎంత శుభ్రంగా పెట్టిందో చూడు.
సునమ్మా సునమ్మా!
ఆ నాయనా, వస్తానా వస్తానా.
ఏంది బిడ్డ, నెల రోజులకే ఇంత చిక్కిపోయినో? సరిగ్గా తిండి తింటున్నావా లేదా?
అట్టేం లేదమ్మా, మధ్యాహ్నమే వచ్చిన. రండి రండి, వేడివేడిగా అన్నం తిందాం,
చేతులు కడుక్కొస్తాం.
ఏంది బిడ్డ, ఏదో కాలేజ్ పని మీద వస్తావని చెప్పింది మీ అమ్మ, ఏంది బిడ్డ అది?
అదే నాయనా, మన ఊర్లో నీటి పరిస్థితి గురించి సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వాలంట నాయనా.
మన దగ్గర నీళ్ళెక్కడున్నాయమ్మా?
చుట్టుపక్కల నీటి పరిస్థితి నాయనా.
అట్నే అమ్మా, వెళ్ళు మంచిగా సర్వే చేసి మనకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి.
బాగా టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా, ఇంకా మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళు.
సరే అమ్మా. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా.
సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళు.
వాణి వాణి!
ఎవరది వస్తున్నానుండండి. సునీత నువ్వా? ఎన్ని రోజులైందే నిన్ను చూసి.
ఏం చేస్తున్నావు నువ్వు?
తెలిసిందే కదా నేను బాగున్నా. ఇదిగో చాలా పనులున్నాయి, ఇలా చేస్తున్నా.
ఏంటి వాణి, ఏదో కొల్లాయి శబ్దం వినిపిస్తుంది, ఏమైనా తిప్పొచ్చావా ఏంటి?
అదా గిన్నెలు నానబెట్టడానికి బట్టల కోసమని నీళ్లు తిప్పానులే. నువ్వు చెప్పు ఇంకేంటి సంగతులు.
వాణి, నీళ్లు అక్కడ వృధాగా పోతున్నాయి. అవసరం లేనప్పుడు నీళ్లను కట్టేస్తే నీళ్లను పొదుపు చేయవచ్చు కదా.
పొదుపు చేద్దాంలే. సునీత నువ్వు చెప్పు, కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా?
వాణి, నీళ్లు తిప్పి చాలాసేపు అయింది. ఎన్ని నీళ్లు క్రింద పోయింటాయో ఏమో, తొందరగా వెళ్లి బంజేయి, లేకపోతే నేనెళ్ళి బంజేస్తా.
సరే సరే ఆగు, నేనే వెళ్లి తిప్పుతా. ఇదిగో తిప్పేశాను, సంతోషమా?
నీకోసమే కాదు వాణి, మన కోసం, మనందరి కోసం. నీళ్లు వృధా వల్ల మనకే నష్టం జరుగుతుంది కదా.
సునీత, చిన్నప్పటి నుండి నువ్వింకా ఏమీ మారలేదు. అయినా నేనొక్కదాన్నే నీళ్లు పొదుపు చేస్తే ప్రపంచంలో ఉన్న నీటి కరువు అంతా తగ్గిపోతుందా చెప్పు.
అయ్యో వాణి, ఇలా ప్రతి ఒక్కరు నా వల్ల, ఒక్కదాని వల్ల ప్రపంచంలో నీటి కష్టాలు రావు రావు అనుకుంటూ ఉంటే ఎవరికి వారు ఇష్టం వచ్చిన నీటిని వృధా చేస్తున్నారు. కాబట్టే మనకి నీటి కష్టాలు. మనకే ఇలా ఉంటే వచ్చే తరం వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడతారు మనం ఊహించలేం కదా వాణి.
అది నిజమే, నేను ఇలా ఎప్పుడూ ఆలోచించనే లేదు. అవును, మనకే ఇలా ఉంటే వాళ్లకు నీళ్లు దొరుకుతావో లేవో.
అందుకే వాణి, మన వంతు కృషిగా మనం వీలైనంత నీటిని వృధాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నీకు తెలుసా, మీరిటి కింది బాగానే ఉన్నారు కాబట్టి మీకు నీళ్లు బాగా అందుబాటులో ఉన్నాయి. నీళ్ల కొరత కూడా తెలియటం లేదు. మా దగ్గర అసలు నీళ్లే రావట్లేదు. నిన్నటికి నిన్న మా అమ్మ నాన్న పక్కూరు నుంచి నీళ్లు తెచ్చారు. మా ఊర్లో ఈ పరిస్థితి ఉంది. ఇది ఇలా ఈ రోజు నుండే కాదు వాణి, ఎన్నో రోజులుగా మేము నీటి కొరత అనుభవిస్తూనే ఉన్నాము.
అయ్యో నన్ను క్షమించు సునీత, నేను నీ పరిస్థితి అర్థం చేసుకోలేక ఎప్పుడు ఈ అమ్మాయి ఏంటి నీళ్లు పొదుపు గురించి మాట్లాడుతుందని అనుకునేదాన్ని.
ఇలా నేను ఒక్కదాన్నే కాదు వాణి, పేద ధనికులు మధ్యతరగతి వాళ్ళందరూ తీవ్రమైన నీటి ఎద్దరిని ఎదుర్కొంటున్నారు.
సునీత, నేను నా తప్పు తెలుసుకున్నాను. మరి నీటి పొదుపు చేయాలంటే నీకేమైనా మార్గాలు తెలుసా?
వాణి, మనం నీటిని పొదుపు చేయాలంటే ఏదో పెద్ద పెద్ద మిషన్లు వాడనక్కర్లేదు. మన ఇంటి నుంచి ప్రారంభించవచ్చు. ఎలా అంటే, ఇందాక మనం నీళ్ళని పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైనప్పుడు నీళ్ల ట్యాప్ను ఆఫ్ చేయాలి. ఎలా అంటే, ఇందాక మనం నీళ్ళని పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైన నీళ్ల ట్యాప్ని తిప్పేయాలి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళని, ఇంకా కూరగాయలను కడిగిన నీటిని వృధాగా పోయకుండా చెట్లకు పోయడం, అలాగే బియ్యం కడిగిన నీళ్లను కూడా చెట్లకు పోయడం, పెరట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం.
ఇంకుడు గుంతన, అది ఎలా చేస్తారు సునీత?
ఇంట్లో అనువైన ప్రదేశంలో, అంటే ఇంటి కప్పు మీద నుండి వాననీరు ప్రవహించి చేరే చోట 2 నుండి 3 మీటర్ల లోతు వరకు 1 మీటర్ వ్యాసం గల గుంతలు తవ్వాలి. 100 చదరపు మీటర్ విస్తీర్ణం గల పైకప్పు నుంచి సేకరించే వర్షపు నీటి కోసం 6 ఘన మీటర్ గుంతను నిర్మించుకోవాలి. వాననీటి నిల్వ గుంత కందకంలో నీరు బాగా ఇంకడం కోసం 15% లావు ఇసుక, 20 మిల్లీమీటర్ పరిమాణం గుణకరాలు 25%, 40 మిల్లీమీటర్ గుణకరాలు 50% వేయాలి. ఇంటి పైకప్పు మీద నుండి వాననీరు సేకరించడానికి 12 మిల్లీమీటర్ పీవీసీ పైపుని ఈ గుంతలోనికి అమర్చుకోవాలి.
ఇంత సులువుగా మనమే ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవచ్చా సునీత?
అవును వాణి, ఇంతే సులువుగా మనం నీటిని వృధా చేయకుండా పొదుపుగా చేసుకోవచ్చు.
దీనివల్ల భూగర్భాలలో నీరు నిల్వ ఉంటాయి కదా?
అవును వాణి, ఇంకా పైకప్పు, రోడ్డుపై పడిన వర్షపు నీటిని వాననీటి నిల్వ గుంతలోనికి మళ్లించడం. అవును, నీరు లేని బావులు, బోరు బావుల్లోకి కూడా వర్షపు నీటిని మళ్లించవచ్చు. ఇంకా వర్షపు నీటిని డ్రైనేజీలోకి వదలకుండా నీటి పైపు అవుట్లెట్లను స్టోరేజ్ ట్యాంకుల ట్యాంకుకు పైపుల ద్వారా కలపడం.
సునీత, ఇక నుంచి నేను నీళ్లను అనవసరంగా వృధా చేయను, నీటిని చాలా పొదుపుగా వాడతాను. నేనే కాదు ఇంట్లో వాళ్ళందరికీ నీళ్లు ఎలా పొదుపుగా వాడాలో తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మన కోసమే కదూ, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా.
అలాగే వాణి, నీళ్ల ఈ మార్పు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక నుంచి నువ్వు కూడా ఎవరైనా నీళ్లు వృధా చేస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. సరే వాణి, ఇక ఉంటాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలాగే అందరి ఇంట్లో ఇంతసేపు కూర్చుంటే ఇక నా సర్వే అయినట్టే.
ఇలాగైతే రోజు మా ఇంటికే రా సునీత, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు.
సరే ఇక ఉంటాను వాణి.
అలాగే సునీత.
ఇలా సర్వే చేసుకుంటూ అందరికి తెలియనివి తెలియజేస్తూ కొన్ని నెలలకు సునీత తన సర్వే పూర్తి చేసుకుంది.
ఏంటి సునీత, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఈ రోజు మన రిపోర్ట్స్ ని ప్రదర్శన చేయాలి కదా, రా తొందరగా వెళ్దాం.
వస్తున్నా నిర్మల. నిర్మల, మనకు ముఖ్య అతిథిగా ఎవరో వస్తున్నారని విన్నాను, అది నిజమేనా?
అవును సునీత, నేను వారిని చూడలేదు కానీ వాళ్ళు నీళ్ల ఆవశ్యకత గురించి ఎన్నో ప్రసంగాలు చేశారంటాం, ఎన్నో సర్వేలు కూడా నిర్వహించారట. పద మనము వెళ్ళి చూద్దాం, ఇక మనం కూడా ప్రదర్శించాలి కదా.
అందరికీ నమస్కారం అండి. నన్ను ఇక్కడికి పిలిచిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ అనుకోలేదండి నేను కూడా ఇలా ప్రసంగాలు ఇస్తానని, ఇంకా అతిథిగా కూడా వస్తానని. నేను అందరిలాగే నీళ్లను వృధాగా యథాచిగా వాడేదాన్ని. నా స్నేహితురాలు ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు జ్ఞానోదయం కలిగించింది. ఇక అప్పటి నుండి నీళ్ల వృధా చేయకుండా నీళ్ల ఆవశ్యకత తెలుసుకొని పొదుపుగా వాడుతున్నా. అందరికీ వాడమని చెప్తున్నా. ఇక అంశానికి వస్తే ఎప్పటిలా కాకుండా చర్చించుకుందాం. మనిషి జీవించడానికి కావలసిన ప్రధాన అవసరాల్లో నీరు ఒకటి. మనం ఏ పని చేయాలనుకున్నా నీటి అవసరం ఎంతో ఉంది. నీరు తాగడానికే కాక ఇంట్లో వంటకు, స్నానానికి, బట్టలుతకడానికి, గిన్నెలు కడగడానికి నీరు చాలా అవసరం. పబ్లిక్ టాయిలెట్స్, క్లీనింగ్ కి, ఫైర్ ఫైటింగ్ కి, వీధులు కడగడానికి, మురికాలువల శుద్ధికి, పార్కులు, ఫౌంటైన్లు, గార్డెన్లను పెంచడానికి, బోటింగ్ కు, ఈత కొలనులకు, ఫిషింగ్ కి నీటిని వాడుతుంటాం. ఇండస్ట్రీలలో నీరు చాలా అవసరం. ముఖ్యంగా ఇనుము, స్టీల్, పేపర్ ఫ్యాక్టరీల్లో నీరు అధికంగా వాడుతారు. ఇంకా వ్యవసాయం గురించి చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి 93%, ఇండస్ట్రీలకు 4%, ఇళ్లలో వాడకానికి 3% నీటిని వినియోగిస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం 2050 ప్రపంచం మొత్తంగా సుమారు 2,000,000,000 జనాభా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అంటే ప్రతి 3లో ఇద్దరు నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా రాబోయే 50 సంవత్సరాల్లో రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. మనము త్రాగే నీరు బావుల నుండి 70%, బోర్ల నుండి 56%, ట్యూబ్ వెల్ నుండి 21%, పంపులు, ట్యాంకులు, నదులు మరియు కాలువల నుండి లభ్యమవుతుంది. కాబట్టి ఈ నీటిని పొదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వ్యక్తిగత స్థాయిలో మనం అవగాహన పెంచుకొని నీటిని పొదుపు చేయగలిగితే మన గృహ అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. చాలా మందికి బ్రష్ చేసుకునే అప్పుడు, ముఖం కడుక్కునే అప్పుడు పంపు తిప్పి నీరు పోతూ ఉంచే అలవాటు ఉంది. ఆ అలవాటు మానుకోవాలి. కొత్తగా టాయిలెట్స్ కట్టుకునే వాళ్ళైతే నీరు పొదుపు చేసే ఫ్లష్ ట్యాంకులను కొనడం ఉత్తమం. ఇవి గరిష్టం 6 లీటర్ల నీటిని ఫ్లష్ చేస్తాయి. అలాగే మన దేశంలో నీటి ఎద్దడి అధికం కాబట్టి ఫ్రెంచ్ కమాండ్ల బదులు మన భారతీయ కమాండ్లను వాడితే మంచిది. ఎందుకంటే మన టాయిలెట్స్ కి తక్కువ నీరు సరిపోతుంది. పైపులలో నుండి, పంపులలో నుండి నీరు ఒక చుక్క వృధా అవుతున్నా నిర్లక్ష్యం చేయకుండా రిపేర్ చేయించండి. పెద్ద పెద్ద తోటల్లో, ల్యాండ్లలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడండి. కూరగాయలను, పండ్లను కడిగిన నీరు మరియు బియ్యం కరిగిన నీటిని కుండీలలో మొక్కలకు పోయండి. గిన్నెలను కడగబోయే ముందు నానబెడితే జిడ్డు పోవడానికి తక్కువ నీరు సరిపోతుంది. ప్రతి ఇంటి ఆవరణలో వాన నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ నిమజ్జనం అప్పుడు నీటిని వృధా చేయకుండా ఉండడానికి ఉదాహరణకు మట్టి విగ్రహాలనే వాడండి. కాబట్టి మన వంతు కర్తవ్యంగా నీటిని పొదుపు చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, నీళ్లను పొదుపుగా వాడడానికి మన వంతుగా మనం ఏం చేయాలి? మనం ఆలోచన ధోరణిని మార్చుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కాబట్టి మనకు నీటి కొరత రోజు రోజుకు పెరుగుతోంది. మరి ఒకటి చెప్పండి, కొన్ని నీటి బిందువులు కలిస్తేనే కదా ఒక సముద్రం అవుతుంది. అలాగే మనం ఒక్కొక్కరం నీళ్ళని పొదుపు చేస్తేనే కదండి మనకు ఈ నీటి కొరత ఉండదు.
మేడం, మనము ఇక్కడ విదేశాల్లో లాగానే ఇక్కడ కూడా ఇండస్ట్రీల నుండి బయటకు వస్తున్న నీటిని రీసైకిల్ చేసి వాటిని రైల్వేలో ఇంకా అగ్నిమాపకాలకు వాడుకోవచ్చు కదండి.
అవునండి, ఇలా మన దేశంలో అన్ని చోట్ల కాకపోయినా కొన్ని ప్రదేశాల్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో వాడిన ఈ నీళ్లను నేరుగా వదలకుండా రీసైకిల్ చేసి బయటకు వదలడం ద్వారా దానిలో ఉన్న రసాయనాలు వీడి ఆ నీరుని బయటకు వదలడం ద్వారా అనేక వాటికి ఉపయోగించుకోవచ్చు మరియు నీటి కాలుష్యం జరగకుండా కొంతవరకు అరికట్టవచ్చు.
జలమే కదా అని మనం వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరే, అంతే కదా మేడం?
అందుకే మనం జాగ్రత్తగా ఆచితూచి అవసరమైనప్పుడు మాత్రమే నీటిని ఉపయోగించాలి. ఒక గొప్ప కవి అన్నారు, మాట పొదుపు చేయి నీకు మేలు, ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు, జలం పొదుపు చేయి జగతికి మేలు.
మితమైన ఆహారం దేహానికి మేలు, మిత నీటి వాడకం దేశానికి మేలు, అంతే కదండి?
అంతేనండి. ఆవిరవుతోంది జలం, ఉద్యమించాలి మనం. నీటిని సంరక్షిద్దాం, కరువును తరిమికొడదాం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నేను ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకున్నానో ఈరోజు వాళ్ళ ముందర ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఇంకా నమ్మటం లేదనుకుంటా. మరి వారిని వేదిక మీదకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వారు ఎవరో కాదు, సునీత.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. ఒకప్పుడు నేను వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీటిని చాలా వృధాగా వాడేది. అలాంటిది ఈ రోజు తను నేను అందరికి చెప్పేలాగా తనకు చెప్పాను. కానీ తనలో ఇంత మార్పు వచ్చి ఇంత చైతన్యం తీసుకొస్తుందని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానండి.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఏదో మార్పు తీసుకొస్తారు. అలానే నాలో ఈ మార్పుకి కారణం నా స్నేహితురాలని గర్వంగా చెప్పుకుంటాను. జలమే జనం, జలమే ధనం, జలమే బలం. సుజలాం సుఫలాం. జై హింద్.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.